சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 16 அத்தியாயம் 4வ ஸ்லோகம். தம்போதர்போபிமானஶ்ச க்ரோத பாருஷ்யமேவ ச அஜ்ஞானம் சாபிஜாதஸ்ய பார்த்த சம்பதமாசுரீம். தைவாசுர சம்பத் விபாக யோகமு அனே ஈ அத்தியாயம்லோ கிருஷ்ண பரமாத்மா மொதட்டி 3 ஸ்லோகாலோ 26 தைவீ குணாலனு செப்பார். அபயம் சத்வசம்சுத்தி ஞானயோக வியவஸ்திதி அனி மொதலப்பெட்டி 3 ஸ்லோகாலோ 26 தைவீ குணாலு செப்பார். ఎందుకు చెప్పారు ఈ దైవీ గుణాలు అనేది మనం చూసాం. సాధన చతుష్టయ సంపత్తిని పొందడానికి, జ్ఞాన యోగ్యతను పొందడానికి చెప్పారు. శ్రవణానికి అర్హుణ్ణి కావడానికి, మననం చేయడానికి, నిధిధ్యాసనం చేయడానికి శక్తి సామర్థ్యం కావాలి అంటే ఈ దైవీ గుణాలను పెంపొందించుకోవాలి. చెప్పబోయేటటువంటి అసుర గుణాలని వదిలిపెట్టాలి. ఎంత త్వరగా దైవీ గుణాలను పెంచుకుంటే, ఎంత త్వరగా అసుర గుణాలను వదిలిపెడితే అంత త్వరగా మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. శ్రవణం చేస్తూ కనుక దైవీ గుణాలను పెంచుకోవడానికి అన్ని దైవీ గుణాలు ఏ ఒక్క మనిషిలోనూ ఉండవు, సాధ్యం కాదు. అలా గనక ఉంటే వాడు మనిషి కాడు, దేవుడే అవుతాడు. కనుక భగవంతుడికి ఒక్కడికి మాత్రమే అన్ని దైవీ గుణాలు ఉంటాయి. వాల్మీకిని అడుగుతాడు, వాల్మీకి మహర్షి అడుగుతాడు నారదుణ్ణి, ఈ దైవ్య గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని నాకు ఒక్కడని చెప్పండి అని అన్నాడు. మొదటి శ్లోకంలోనే, ఫస్ట్ శ్లోకంలో రామాయణంలో వాల్మీకి ఏమంటారంటే, తపస్వాధ్యాయ నిరతం తపస్వాగ్విదాం వరం నారదం పరిప్రప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. వాల్మీకి మహర్షి ఈ విధంగా అడిగాడు, హే నారద, ఈ ప్రపంచంలో తపస్సు, దక్షత్వం, వాక్ శక్తి, అన్ని రకాలైనటువంటి సుగుణాలతో ఉన్న వ్యక్తి అంటే ఇట్లాంటి దైవీ సంపత్ మొత్తం ఇట్లా వెళుతుందన్నమాట టాపిక్ రామాయణంలో ఉన్నారా అంటే, అప్పుడు నారదుడు అంటాడు, ఆ ఉన్నాడు అన్నాడు. అనగానే వాల్మీకి ఆశ్చర్యం, ఉన్నాడా, ఉంటే ఎవరు చెప్పండి ఆయన అన్నాడు. ఎవరేమిటి, సాక్షాత్ శ్రీరామచంద్రుడే అన్నాడు. అన్ని దైవీ గుణాలతో పుట్టినవాడు శ్రీరామచంద్రుడు, కనుకనే మనం రాముల వారిని పూజిస్తాం. కారణమేమిటి, ధర్మ విగ్రహం రాముల వారు, అన్ని దైవీ గుణాలకి నిలయం ఆయన. అలా చెప్పినప్పుడు ఆయన గురించి రాస్తాడు, రాముల వారి గురించి. ఇటువంటి ఆయన మానుష రూపంలో ఉన్నాడు రాముడు, ఇటువంటి దైవీ గుణాలు పరిపూర్ణంగా ఉన్న వ్యక్తిని గురించి రాస్తే జనులు గనక ఆయన యొక్క చరిత్రను చదివితే వీళ్ళల్లో కూడా దైవీ గుణాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో రామాయణం రాశారు ఆయన. వాల్మీకి. అందుకే ఈరోజుకు కూడా రామాయణం ఎప్పుడు వ్రాసారు ఆయన, ఎన్ని వేల సంవత్సరాలకు ముందు వ్రాసారు, ఈరోజుకి ఆ రామాయణం ఆ రాముడి కోసం ఎందుకు పరితపిస్తున్నామో అర్థమైందా, ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఒకే ఒక కారణం అండి, ఒకే ఒక కారణం, ఆయనలో ఉన్నటువంటి దైవీ గుణాలు. రెండవ కారణం ఏం లేదండి, మరి రెండో కారణం ఏమీ లేదు, అవసరమూ లేదు, ఈ ఒక్క కారణం చాలు ఆయన్ని పూజించడానికి. రామో విగ్రహవాన్ ధర్మహాన్, ఈ 26 దైవీ గుణాలను పుణికి పుచ్చుకొని పుట్టాడు. ఎవరు? సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఎందుకు పుట్టాడు అంటే మానవులకు తన ఆదర్శంగా ఉండాలి, ఎగ్జంప్లరీగా ఉండాలని. కనుక మనం ఇంట్లో రాముల వారి పూజ చేసినప్పుడు మన అబ్బాయి కూడా రాముడు కావాలని కోరుకోవాలి, మన పిల్లలు కూడా రాముడి లాంటి జీవితం జీవించేట్లుగా ఉండాలని రాముడి వాడిని శతకోటి విధాన ప్రార్థించాలి. అది నిజమైన రాముల వారి పూజ. ధార్మికుడైన వ్యక్తి, ధర్మనిరతుడైన వాడు, విలువలతో కలిగిన వ్యక్తి పక్క ఇంట్లో ఉండాలని కోరుకుంటాం. శివాజీ పక్క ఇంట్లో పుడితే బాగుండు, మా ఇంట్లో పుట్టాలని ఎవరు కోరుకోడు. నేను శివాజీ పుడితే అన్ని కష్టాలే అని, అతిగా దేశభక్తి ఉన్నవాడు ఇంట్లో ఉంటే కష్టమే కదా, రాముల వారిని లాంటి వాడు ఇంట్లో ఉంటే కష్టాలు వస్తే పక్క ఇంట్లో పుట్టాలి రాముడి వారు, మన ఇంట్లో వద్దనుకుంటే అది ఎంత తప్పవుతుంది. వాళ్ళు అలాగే అనుకుంటారు అవునా, వాళ్ళు అలాగే అనుకున్నారనుకోండి, ఆ ప్రక్క వాళ్ళు ఆ ప్రక్క వాళ్ళు, అప్పుడు ఎవరింట్లో పుడతాడు రాముల వారు? నేను ఎవరింట్లో పుట్టను, నేను వైకుంఠానికి వెళ్ళిపోతానంటాడు. అర్థమైందా? కనుక ఏదో పుస్తకంలో అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ పుస్తకాలు అక్షరాలు చదవడం కాదు, మన ముందు సాక్షాత్గా ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు అట్లా, కనుక ఆ మోడల్ ఉన్నది మన దగ్గర, ఆ మోడల్ని ఇమిటేట్ చేయాలి. అది ఇమిటేట్ చేస్తే ఒక రోజుకి అరే ఎంత ఇమిటేట్ చేస్తున్నావు నువ్వు అంటారు అనుకోండి, ఫోన్లే పర్వాలేదు, ఇమిటేట్ చేస్తే ఒక రోజుకి అట్లాగే అయిపోతాను. మేక్ ఇట్ అంటారు, మనకు తెలియకుండానే మంచివాళ్ళం అయిపోతాం. దానికి కథ తెలుసు కదా మీకు, ఒక దొంగవాడు దొంగతనం చేసి రాజుగారి ఆస్థానంలో అన్ని కాజేసి ధనమంతా పరిగెడుతూ పోతున్నాడు. సైనికులు వెంబడించారు, వెంబడిస్తే పరిగెత్తుకుంటూ పోయి ఒక సన్యాసి తపస్సు చేసుకుంటున్న కుటీరంలోకి పోయినాడు. అక్కడికి పోతే ఈ సన్యాసి తపస్సులో కూర్చొని ధ్యానంలో ఉన్నాడు, ఆయన సమాధిలో కూర్చొని ఉన్నాడు, ఏం తెలియడంలా ఆయనకి. ఈ దొంగవాడు అక్కడికి పోయి దాక్కున్నాడు, కాసేపు ఉండి ఆయన ధ్యానం చేసి ఆయన అది కాదు, ఆయన లేడు ఆశ్రమంలో, ఆయన నదికి స్నానానికి పోయినాడు, ఆ ఆశ్రమంలో ఉండే ఆయన. ఈ దొంగవాడు ఏం చేశాడంటే ఆయన ఆరేసుకున్న వస్త్రాలు ఉంటాయి కదా, కాషాయ వస్త్రాలు, అవి తగిలించుకున్నాడు, అవి వేసుకున్నాడు ఈ దొంగవాడు. వేసుకొని అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నట్లుగా కూర్చున్నాడు, ధ్యానం చేస్తున్నట్లుగా కూర్చునేటప్పటికీ దొంగ వాళ్ళు సోల్జర్స్ వచ్చారు లోపలికి, సైనికులు వచ్చి ఈ సన్యాసిని లేపి ఇక్కడ దొంగవాడు వచ్చాడు, ఎటు వచ్చాడు, ఎక్కడున్నాడో చెప్పండి అన్నాడు. స్వామి నమస్కారం చేశారు ఈయనకి, దొంగ ఆయనకి, ఈ దొంగకి నమస్కారం చేసి ఎక్కడున్నాడు ఈ దొంగవాడు, ఎక్కడున్నాడు, ఇటే వచ్చాడు లోపలికి వచ్చాడంటే ఆయన అన్నాడు నాకు తెలియదు అన్నాడు. అప్పుడు ఆ దొంగవాడికి ఆ వేషంలో ఉన్న మహత్యం అర్థమైంది, అబ్బా ఈ వేషం వేసుకుంటేనే ఇంత ఈ యొక్క సైనికులు ఇంత మర్యాద ఇచ్చారే, నిజంగా సన్యాసిని అయిపోతే ఎంత మర్యాద వస్తుందో నాకు అనుకున్నట్టు. అనుకో నిజంగానే సన్యాసిగా మారిపోయినాడు. తర్వాత ఎందుకు చెప్తున్నానంటే, ఈ అధ్యాయం మనం చదువుతున్నది అంతా కూడా మన జీవితంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ సువాసన, ఆ సుగంధం వెలుగుకి రావాలి, మన అందులో జీవించడం కోసం చెప్పారు ఇవన్నీ. నాలుగో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అవి లేకుండా వాటికి విరుద్ధమైనటువంటి గుణాలు ఉన్నాయి అనుకో, ఆసురీ సంపత్. ఆసురీ సంపత్ అంటే ఏం లేదు, ఆధ్యాత్మిక చింతన కాకుండా భౌతికమైనటువంటి సుఖ భోగాలు మాత్రమే సంపాదించుకొని గర్వంతో విర్రవీగుతుంటాడు మనిషి. ధనగర్వం, పోయినసారి చెప్పానా, ధనగర్వం, యవ్వనగర్వం, విద్యాగర్వం, జనగర్వం. ఇద్దరు సర్వెంట్ ఇంట్లో ఉంటే చాలు, ఎంత గర్వం వస్తుందో. మనకు చేసే పరివారం వీళ్ళందరినీ చూసుకొని గర్వం, దంభ అన్నారు. అటైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు, ఇటైతే పడిపోతాడు, ఆధ్యాత్మికంగా పతనం అవుతాడు అని. ఇప్పుడు సంక్షేపంగా ఓన్లీ సంక్లుప్తంగా చెప్తున్నారు అసుర గుణాలంటే ఏమిటి. తర్వాత మళ్ళీ 7వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా అసుర గుణాలే. అమ్మో, ఇన్ని శ్లోకాలు అసుర గుణాల గురించి చెప్తున్నారంటే, ఆ విని 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 అవి పెంపొందించుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ ఎక్కువ లాంగ్ టైం విన్నామంటే మనసు అందులో పడిపోతుంది. ఈ మనసు, ఆ గంధపు చెక్క చూసారా, నీళ్ళల్లో వేసామంటే పాచిపట్టి దుర్గంధం వస్తుంది. మనస్సు కూడా అంతే, దాన్ని ఎందులో పెడితే అందులో పడుతుంది. అది మనస్సు కూడా దైవీ సంపత్తితో ఉంటే గంధం చెక్కలాగా సువాసన వస్తుంది. ఇదే మనస్సును తీసుకెళ్ళి ఆ యొక్క ఆసుర గుణాల్లో, ఆ చింతన ఆలోచనలో వేశామంటే దుర్గంధం వస్తుంది. అందుకని ప్రతి క్లాసులో ఏం చేస్తున్నాము మనం, దానికి పాచి పట్టకుండా ఆ గంధం అనే సువాసనతో ఉన్న మనస్సుని. ఎందుకంటే మనస్సు ఏమిటి చెప్పాను ఇందాక బృహదారణ్యకంలో, ఆత్మ చైతన్యాన్ని ప్రతిబింబింపజేసేటటువంటి ఒక ఉపాధి అది మనస్సు. అందుకని కఠోపనిషత్తులో మనసైవేదమాప్తవ్యం, మనస్సు ద్వారానే తెలుసుకోవాలి. కనుక ఆ మనస్సుని ఎప్పుడు కూడా సన్మార్గంలో సద్గుణాలతో దైవీ గుణాలతో ప్రతి క్షణం దాన్ని కాపాడుతూ ఉండాలి. లేకపోతే మనల్ని తీసుకెళ్ళి అధపాతాళంలో వేస్తుంది ఆ మనస్సు. అధపాతాళం అంటే ఏమిటండి అన్నారు, సప్రెషన్, డిప్రెషన్, అప్రెషన్, అన్నింటిలో పడేస్తుంది మనల్ని. కన్ఫ్యూషన్, డెల్యూషన్, మధ్యలో వేసు, ముందుకేసుకో, వద్దు కదా నీకు ముందుకు వేసుకో, ఇటువంటి వాటిట్లకు మనస్సు పతనమైపోతుంది. తర్వాత మనం దాంట్లో నుంచి కోలుకునే లోపల మన శరీరం మనస్సు హూణమైపోతుంది. అది చేయిలు వేసుకో, అది చేయిరు ఇక్కడ వేసుకో, ఫ్యాన్ వద్దన్నావు కదా, ఇటు వేసుకోమ్మా, ఆ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ వేసి దానికి అంతే. మీకు ఫ్యాన్ వద్దనుకుంటే ఆపేసుకొని లేని చోట కూర్చోండి. హరి ఓం. ఓకే, వెనక్కి వెళ్ళి కూర్చోండి. ఒకళ్ళకి కావాలి గాలి, ఒకళ్ళకి వద్దనుకున్నప్పుడు లేని చోట కూర్చోండి. కనుక శరీరం మనస్సు అనేటువంటిది, దాన్ని మనం ఎప్పుడు కూడా సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలంటే దాన్ని అది వినేటట్లు చేయాలి దాన్ని. అందుకని సద్గ్రంథ పఠనం, సత్సాంగత్యం, అవి వింటూ ఉండాలి, ప్రతిరోజు వినాలి. ప్రతిరోజు తింటున్నాం కదా, మనసుకు ఆహారం ఏమిటి, మంచి ఆహారం, మంచి మాటలు. అందుకనే ఏవి ఉండకూడదు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏవి ఉండాలి అని తెలుసుకున్నాం. ఏవి ఉండకూడదు అంటే దంభ, దర్ప, ఇటువంటివి ఉండకూడదు. దంభ, దర్ప, అభిమానం అని మూడు చదివాం పోయినసారి. క్రోధ కూడా చదివాం. అభిమానం అంటే గర్వం మనిషికి ఉండకూడదు. దంభ, దర్ప, అభిమానం ఇవన్నీ ఒకే రకం అనిపిస్తాయి మనకు రకరకాలుగా. మనం దాన్ని అప్లై చేసుకోవాలి. మాటల తీరు, వేషభూషలు, వేషభాష, వేషం భాషలో వాళ్ళ గర్వం వ్యక్తమవుతూ ఉంటుంది. కొంతమందికి మాటల్లో వ్యక్తమవుతుంది, కొంతమందికి చేతల్లో వ్యక్తమవుతుంది, కొంతమందికి వేషంలో వ్యక్తమవుతూ ఉంటుంది. దంభం, దర్పం అన్నీ కూడా రకరకాలుగా ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా అంటే బయటికి చూపించుకోవడం వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్టేటస్ని. ఈ జన బల యౌవన విద్యా గర్వాలని వాళ్ళు బయటికి వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతమంది చాలా వినయంగా ఉంటూ ఉంటారు లోపల. దాన్ని ఏమంటారు తెలుగులో, తేనె పూసిన కత్తి. పైకి స్వీట్గా మాట్లాడుతుంటారు. మనం కనిపెట్టనే కనిపెట్టలేము. చాలా కష్టం, డేంజరస్ అన్నమాట, చాలా డేంజర్. అతి వినయంగా ఉంటుంటారు కొంతమంది, చాలా వినయంగా ఉంటారు, లోపల మాత్రం అన్నీ చెడు ఆలోచనలు ఉంటుంటాయి. కనుక మనిషి ఎవరినో మోసం చేస్తున్నాను అనుకుంటాడు, నిజంగా తనకు తానే మోసం చేసుకుంటున్నాడు. ఎవరిని ఎవ్వరూ మోసం చేయలేరు, అసలు విషయం అది. ఎవ్వరూ ఎవ్వరిని మోసం చేయలేరు. ఒకవేళ మనం మోసం చేస్తున్నాం వాడిని అని అనుకున్నా కూడా నిజంగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అవతల వాళ్ళ మీద కోపం చూపిస్తున్నావు నువ్వు, కానీ ఆ కోపం వల్ల నువ్వు నష్టపోతున్నావని నీకు తెలియదు. క్రోధ, కోపం వలన కూడా మనిషి, ఇది కూడా అసుర గుణం. ఈ క్రోధం అనేది మనిషిని ఎంత పతనం చేస్తుందంటే చెప్పడానికి లేదు. తాను అనుకున్నది జరగకపోతే కోపం వస్తుంది. అప్పుడు ఆ కోపం వలన శారీరకంగా దెబ్బతింటాడు, మానసికంగా దెబ్బతింటాడు. క్రోధ, కృష్ణ పరమాత్మ చెప్పారు, ధ్యాయతో విషయాన్ పుంసహ. కోపం ఎలా వస్తుందట, మంచి మెట్లు మెట్లుగా చెప్పారు అందులో 2వ అధ్యాయంలో. ముందు విషయాలను గురించి ధ్యానం చేస్తాం. ఒక వ్యక్తి గురించో ఒక విషయాన్ని గురించో అది ఉంటే బాగుండు, అది పొందితే బాగుండు అని అనిపిస్తుంది. ధ్యాయతో విషయాన్ అంటే విషయం మీద ధ్యానించేసి చింతన చేసి. పుంసహ సంగస్తేషు ఉపజాయతే, ఆ విషయాల మీద మనకు కొంచెం సంఘం అంటే వాటితో సంబంధం పెంచుకుంటాం. ముందు కావాలని కోరుకుంటాం, చింతన చేసి తర్వాత అవి ఉంటే బాగుండు, ఉంటే బాగుండు అని చెప్పి అవి చేర్చుకుంటాం. వాటితో సాంగత్యాన్ని పెంచుకుంటాం. సంగహ తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామ. అవి దగ్గర ఉన్నప్పుడు అది నా దగ్గరే ఉండాలని కోరుకుంటాం, అది నేనే అనుభవించాలి అని కోరుకుంటాం. ఏ వస్తువైనా సరే, ఏ వ్యక్తినైనా సరే, నా వరకే ఉండాలి, నాకే ఉండాలి, నేనే అనుభవించాలి, దానివలన వచ్చే సుఖం మరెవరికి ఉండకూడదు. కామ అభిజాయతి, ఒకవేళ ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి కానీ నాకు లభించకపోతే ఏమవుతుంది, కామ క్రోధ అభిజాయతి. ఆ కామం నేను అనుకున్నది కనుక లభించకపోతే, నేను అనుకున్నట్లుగా లభించాలి మళ్ళీ వచ్చినా కూడా, అది అటు ఇటు కొంచెం వీసం అటు ఇటు ఉన్న, వీసం అంటే తెలుసు కదా, వీ బిట్, ఇంగ్లీష్లో వీ బిట్ అంటారు, అటు ఇటు ఉన్నా కూడా కోపం వచ్చేస్తుంది నాకు. అందుకని మన అనుకున్న కోరికలు లభించనప్పుడు వచ్చే ఒక మన మానసిక స్థితే కోపము అని పేరు. అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ యాంగర్. ఆ కోపం రాగానే ఏమవుతుందంటే ఇంకా క్రోధాత్ భవతి సమ్మోహ. క్రోధ అభిజాయతే, క్రోధాత్ సమ్మోహ అంటే డెల్యూషన్. ఏది మంచి ఏది చెడు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది విచక్షణ కోల్పోతాడు. క్రోధాత్ సమ్మోహ. ఈ సమ్మోహం వచ్చి ఏం చేస్తుంది, అవివేకం పోయినప్పుడు స్మృతి విభ్రమ, ఇంకా వాడికి బుద్ధి పనిచేయదు. స్మృతి విభ్రమ అంటే ఏమిటి? నేను ఎక్కడ పుట్టాను, తల్లి తండ్రిని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, పెద్దల మాట వినాలి అనేవన్నీ ఏముండవు ఇంకా. దాన్ని స్మృతి విభ్రమ అంటారు. భ్రమిస్తుందన్నమాట, వాడి బుద్ధి చెలిస్తుంది ఆ యొక్క కోపం వలన. స్మృతి భ్రంశ బుద్ధి నాశ అన్నాడు. ఇంకా అస్సలు బుద్ధి అనేది బ్లంట్ అయిపోతుందన్నమాట, వినడు, ఎవరు చెప్పిన మాట వినడు. తాను పట్టిన కుందేటికి ఎన్ని కాళ్ళు? మూడు కాళ్ళు. ఎక్కడన్నా మూడు కాళ్ళు ఉంటాయా కుందేటికి? ఉంటాయండి అంటాడు వాడు. ఎందుకంటే ఆ కామం అనేటువంటిది అలా చేయిస్తుంది మనిషిని, క్రోధ రూపంలో, మోహ రూపంలో. స్మృతి విభ్రమ బుద్ధి వినశ్యతి, బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, పతనమైపోతాడు ఆధ్యాత్మికంగా మనిషి. దైవ చింతన, దైవభక్తి, దైవ నమ్మకం, పెద్దల మాట మీద విలువ ఏమి ఉండవు. అన్నీ నాకే తెలుసు, నేను చేసిందే కరెక్ట్ అంటుంటాడు. దానివల్ల అందరినీ మనసుని నొప్పిస్తుంటాడు అన్నమాట, ప్రతి వాళ్ళ మనసుని బాధ పెడుతుంటాడు. ఆ వ్యక్తి చాలా అంటే ఏంటి, వాళ్ళని ఏమంటారంటే ప్రాకృత పురుష, అన్కల్చర్డ్ పర్సన్, అన్రిఫైన్డ్ పర్సన్. అవి తెలివితేటలు కాదు, అతి తెలివితేటలు. ఇప్పుడు అది ప్రజెంట్ సొసైటీలో ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఎదుగుతున్నామంటే, ఇప్పుడు మనం ఐ నో ఎవ్రీథింగ్, 15-year-old బాయ్, 13-year-old గర్ల్, దే థింక్ ఐ నో ఎవ్రీథింగ్. హౌ కెన్ యూ నో? 13 ఏళ్ళకే నీకు అన్నీ తెలిసిపోతాయా ఏమిటి? ఇజ్ ఇట్ పాసిబుల్? 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్లకున్న అనుభవం, వాళ్ళ జీవితం, వాళ్ళ ప్రపంచాన్ని చూశారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తాతయ్య కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, వాళ్ళు జీవితాన్ని చూశారు, ప్రపంచం అంతా చూశారు వాళ్ళు. నువ్వు నిన్నగాక మొన్న పుట్టావు, నాకు అన్నీ తెలుసు అని అంటావా? అనకూడచ్చు కదా, అనకూడదు. అబ్బాయి అంటాడు, అమ్మ నీకేం తెలియదు అన్నాడే అనుకోండి, అమ్మకి 50 ఏళ్ళు, అబ్బాయికి 20 ఏళ్ళు, 30 ఏళ్ల సర్వీస్ ఉంది వాళ్ళ అమ్మకి, టక్కున అనేస్తాడు. అమ్మాయి అంటుంది, నీకేం తెలియదమ్మా అనేస్తారు. కారణం ఏమిటి అన్నారు, తెలియదు వాళ్ళకి. ఇగ్నరెన్స్, కొంత అహంకారం అనేటువంటిది లోపల ఉన్నప్పుడే నీకేమి తెలియదు అంటాం. ఎలా తెలియకుండా ఉంటుంది? వాళ్ళకి ఏమి తెలియాలో అవి తెలుసు, వాళ్ళకి తెలియనివి నీకు, వాళ్ళకి తెలిసినవి నీకు తెలియదు. ఎందుకంటే వయసులో తేడా ఉంది, అనుభవంలో తేడా ఉంటుంది. కనుక జీవితం నేర్పే పాఠాలు వేరు, స్కూల్లో విద్య నేర్పే విద్య వేరు, స్కూల్లో నేర్పే పాఠం వేరు, లైఫ్ నేర్పే పాఠాలు వేరు. స్కూల్లో నేర్పే పాఠాల కంటే జీవితం నేర్పే పాఠాలు చాలా అమూల్యం, అవి రత్నాలు లాంటివి. స్కూల్లో నేర్పే పాఠం ఓన్లీ సబ్జెక్ట్ పాఠం, కానీ జీవితం నేర్పే పాఠం ఇది అమూల్యం, దీనికి మూల్యం కట్టలేవు. అందుకని పిల్లలు ఎప్పుడు కూడా తల్లి తండ్రి కనుసన్నల్లో ఉండాలనేది అందుకే కారణం. ఎందుకంటే వాళ్ళు అనుభవజ్ఞులు. విద్యాగర్వం అనేది ఉద్యోగ గర్వం కూడా ఉంటుంది, అది రాయలేదు, మనం రాసుకోవాలి. ఉద్యోగ గర్వం, శాలరీ గర్వం. బాంచి శాలరీ సంపాదిస్తున్నాడు అనుకోండి, ఎవడన్నా లెక్క చేస్తాడా? 150,000 రూపాయలు శాలరీ మంత్లీ, 1.5 lakh వచ్చిందనుకోండి, ఇంకంతే. అక్కడ గర్వం లేకుండా ఉంటే అది విచిత్రం, గర్వం ఉన్నది అంటే సహజం, వండర్. అది అన్నీ ఉన్నప్పుడే వినయంగా ఉండాలి, ఏం లేనప్పుడు వినయంగా ఉండడం పెద్ద గొప్ప కాదు. ఏం లేనివాడు వినయంగానే ఉంటాడు. ఒక్కోసారి అన్నీ ఉండి వినయంగా ఉన్నాడంటే మెచ్యూర్ పర్సన్, రిఫైన్డ్ పర్సన్, కల్చర్డ్ పర్సన్. వీడు అన్కల్చర్డ్ పర్సన్, దైవ అసురి సంపద్. చూడండి, క్రోధ, పారుష్యం, కఠినంగా మాట్లాడటం, కఠినంగా వ్యవహరించడం, మృదుత్వం లేకపోవడం, మాటలో కానీ చేతల్లో కానీ వాళ్ళు చేసే పనులే కరుకుగా ఉంటాయి. కరుకుగా మాట్లాడతారు, కరుకుగా ఉంటుంది వాడి నడవడికే, కరుకుగా ఉంటుంది. కరుకు అంటారు తెలుగులో. ఒక మృదుత ఉండదు. అలా లేనప్పుడు మనిషి అన్రిఫైన్డ్ పర్సన్, అన్కల్చర్డ్ పర్సన్, ప్రాకృత పురుష అన్నాడు. కనుక మనం ప్రాకృతంగా ఉంటున్నామా, సంస్కృతితో ఉంటున్నామా అనేది చూసుకోవాలి. మనిషి ఎదుగుతూ ఉండాలి, నేర్చుకోవాలి, ఎన్నో నేర్చుకోవాలి. ఇక్కడ దైవీ సంపత్తి ఉన్నవాళ్ళు సంస్కృత పురుష అని పిలుస్తాం, ఆసుర గుణం ఉన్నవాడు ప్రాకృత పురుష అన్నాడు. ఏమిటండి ప్రాకృత పురుష అంటే? ప్రకృతి స్వభావంగా తన స్వభావం ప్రకారంగా జీవించేవాడు. నా కోపం కోపిష్టిని సహజంగానే అనుకోండి, అది నా ప్రకృతి అనుకోండి, అట్లాగే జీవించానంటే అది ప్రాకృతం అంటారు. విపరీతమైనటువంటి అసూయ, అది ప్రాకృత గుణం, సహజంగా ఉన్నదే అనుకో, దాన్ని పెంపొందించకుండా అట్లాగే ఉన్నావు అంటే ప్రాకృత పురుష. కొంచెం తెలియకుండానే అహంకారం ఉంటుంది. ఏదో వెనకటి వాళ్ళ ఆస్తులు బాస్తులు అన్నీ వచ్చినాయి అనుకోండి, దర్పం, చిన్నప్పటి నుంచి అంత బంగారం స్పూన్లతోనే తిన్నాడు, దర్పం వచ్చేసింది, ప్రాకృత పురుష అంటే రిఫైన్ కాలే. సంస్కృత అంటే సంస్కరింపబడి. ఇత్తడి పాత్రని తోమామంటే మెరుస్తుంటుంది, అది సంస్కరింపబడడం. రాగి పాత్రని తోమడం సంస్కారం అంటారు, సంస్కరింపబడడం. మనస్సు కూడా ఒక పాత్ర లాంటిది, దాన్ని సంస్కరించాలి. దాన్ని సంస్కరించాలంటే దానికి కావలసినటువంటి ప్రొవైడ్ చేయాలి. ఏ మాటలు వింటే అది సంస్కరింపబడుతుంది, ఎవరి సాంగత్యం ఉంటే అది సంస్కరింపబడుతుంది అనే దాన్ని ప్రొవైడ్ చేయకపోతే అది సంస్కరింపబడదు. కనుక దానికి ఒక అనువైనటువంటి విషయాన్ని, మనుషులని, పుస్తకాలను ఏదో ప్రొవైడ్ చేయాలి దానికి. అది చేయకపోతే చెప్పిన మాట వినదు. అందుకని దాని స్వభావ సిద్ధంగా దర్పం, అహంకారం, గర్వం ఇవన్నీ దాని ఇష్టచ్చుడు పోతూ ఉంటుంది. అలా సంస్కరింపకపోతే అట్లా పోతుంది. సంస్కరించడానికి దానికి ఈ యొక్క శాస్త్రం, పెద్దలు, గురువు, దైవం, రిలిజియన్, డిసిప్లిన్స్, సాధనాలు, విలువలు, వీటితో పడేయాలి మనస్సుని. ఈ శరీరం మనస్సుని వాటికి అర్పించాలి. ఇవి లేని వ్యక్తి ఎవరైనా సరే అండి అసంస్కృత పురుష. రిలిజియన్, దైవం, పెద్దలు, మహాత్ములు, తల్లి, తండ్రి, గౌరవం ఇవి లేని ఏ వ్యక్తి అయినా సరే సంస్కరింపబడడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. తల్లి తండ్రి కనుసన్నల్లో పెరగాలి, గురువు కనుసన్నల్లో పెరగాలి, శాస్త్రమాత కనుసన్నల్లో పెరగాలి, ఈశ్వర భక్తితో పెరిగితే మాత్రమే సంస్కృత పురుషుడు అవుతాడు. ఇవి లేనివాడు ఎక్కడో ఒక్కడ దెబ్బతింటాడు మనిషి. ఇలాంటి లక్షణాలతో పారుష్యం అన్నారు. చాలా కష్టం. ఒక్కసారి లైఫ్ అయిపోయిందంటే వాటిలో పడ్డామంటే కష్టం. అందుకనే పిల్లల్ని కాలేజీకి పంపించడం పెద్ద గొప్ప కాదు, కావలసినవన్నీ వస్తువులు కొనిపెట్టడం పెద్ద గొప్ప కాదు, అసలు అది పెద్ద గొప్ప, అసలు బాధ్యతే పెద్ద విషయమే కాదు. అది సంస్కారం ఇవ్వడమే పెద్ద బాధ్యత, సంస్కారవంతుల్ని చెయ్యడమే బాధ్యత. అలా సంస్కారం ఇవ్వకపోయినామంటే మనం వాళ్ళు మనకు కంట్లో ననుసు లాంటి వాళ్ళు, కాళ్ళలో ముళ్ళు లాంటి వాళ్ళు. కంట్లో ననుసు ఎట్లా ఉంటుంది? కంటిలోని ననుసు, కాలిలోని ముళ్ళు, చెప్పులోని రాయ, చెవులోని జోరీగా, చెవులోని జోరీగా, కంటిలో ననుసు, కాలిలో కాలిలో చెప్పులో రాయ, సంథింగ్ ఎట్లుంటుంది వాడి జీవితం? అట్లా ఉంటుంది. సంస్కారం లేని కనుక పిల్లలు కనుక ఒక్కడున్నా చాలు, సుపుత్రుడు ఒక్కడున్నా చాలు, 100 మంది ఉన్నారు, ఎవరు? కౌరవులు. ఏమి చరిత్ర, ఆహా ఎటువంటి చరిత్ర చూడండి. ఎందుకని? కళ్ళు, తల్లి కళ్ళు మూసుకుంది, తండ్రికి అసలు కళ్ళు లేవు, తల్లి కావాలని కళ్ళు మూసుకుంది. ఇంకెట్లా పెరుగుతారండి పిల్లలు? ఈర్ష అసూయలతో పెరిగారు. కానీ కుంతీదేవి 5గురే 5గురు పిల్లలు. ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ఎలా జీవించారు సమాజానికి, అది చెప్పాలి పిల్లలకి. ఎందుకీ భారతం రామాయణం? భారతంలో రామాయణంలో ఏముంది? అసురు గుణాలు ఉన్నవాడు, దైవీ గుణాలు ఉన్నవాడు. అసురు గుణాలు ఉన్నవాడు ఎలా పతనమైనారు, దైవీ గుణాలు ఉన్నవాళ్ళు ఎలా ఎదిగారు? ఇదే కదండి చెప్పేది మనకు రామాయణం, భారతం, భాగవతం. ఎస్పెషలీ రామాయణం, భారతం. కనుక ఈ 2 ఇతిహాసాలు చదవని వ్యక్తికి సంస్కారం పొందడం అనేది ఇంపాసిబుల్. సంస్కరింపబడలేడు. సంస్కరింపటానికి అవి చెప్పబడినాయి. అదేదో పెద్ద స్టోరీలాగా, ఏదో కావ్యమో, దేవుడి గురించి చదువుతున్నాం అనుకోకూడదు. ఒక రామాయణం, భారతం చేతిలో పెట్టుకున్నానంటే అది నన్ను చిసిలింగ్ అన్నమాట. అది సంస్కరణ ఎలా చేస్తుందో నీకు తెలీదు, చేసేస్తుంది అది. అందుకని ఇంట్లో రామాయణం, భారతం ఎప్పుడు ఎదురుగ్గా టేబుల్ మీద కనపడుతూ ఉండాలి. ఏదో పొరపాటునన్న బుక్ తెరుస్తాడు కదా, బై మిస్టేక్, బై ఛాన్స్, 2 లైన్లు చదివిన తర్వాత ఏదో ఉన్నట్లుంది, బాగున్నట్లుంది, 3 పేజీలు చదువుతాడు, తర్వాత 30 పేజీలు చదువుతాడు. అది ఉండాలి కదండి పుస్తకం ఇంట్లో, ఫస్ట్ ఎదురుగా పెట్టాలి ఆ 2 పుస్తకాలు. అవే కొనాలి, చిన్న చిన్నవి కొన్ని అందరికి పంచిపెట్టాలి సమాజంలో. అప్పుడు సంస్కరింపబడతాడు. అన్ని రకాలుగా ప్రొవైడ్ చేయాలి, పుస్తక రూపంలో ప్రొవైడ్ చేయాలి. మనం చూసే సినిమాలు ఏమిటి, మనం చూసే సీరియల్స్ ఏమిటి, అందులో విలువలు ఏమిటి ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు అవసరమవుతాయి దైవీ సంపత్తికి అనేది పట్టుకోవాలి. ఏ మీడియా ద్వారానైనా సరే విలువలను పెంచుకోవచ్చు, పెంచుకోగలిగితే. కనుక మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, వీక్లీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిట్లో నుంచి మంచిని లాగగలిగిన శక్తి ఉండాలి మనకు. దానికి తోడ్పడేది, ఆ సంస్కారం తోడ్పడాలంటే ముందు రామాయణం, భారతం ఉంటే తర్వాత నువ్వు ఎక్కడ ఫిల్టర్ చేయాలో, ఏది చేయాలో, ఏది చదవకూడదు నీకు తెలిసిపోతుంది. ఇవన్నీ చెప్తూ ఉంటే బాగానే ఉంది స్వామిని గారు వింటానికి, ఎవరు వింటారని ఇంట్లో అనకూడదు. నెగిటివ్గా ఆలోచించకూడదు. ఇప్పుడే ఈ క్షణంలోనే నేను వీటిని వ్యాపింపజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అనుకోవాలి. అది కృష్ణుడు రాముడు అంటే ఊరికి పూజలు కొడుతూ ఆరతులు ఇస్తూ మాలలు వేయడం కాదు, వాళ్ళు చెప్పినది ఆచరించాలి. రాముడు జీవించి చూపించాడు, కృష్ణుడు చెప్పి చూపించాడు మనకి బోధ ద్వారా. కనుక ఇటువంటి సంస్కారం మనుషులు లేకపోతే ఈ రోజుల్లో ఈ అక్రమాలు, ఈ అవినీతి అంతా కారణం సంస్కారం లేకపోవడమే. దేశాన్ని తాకట్టు పెడతారు, ఇంటిని తాకట్టు పెడతారు, అమ్మని కూడా తాకట్టు పెడతారు, తాళిని కూడా తాకట్టు పెడతాడు, ఏమైనా తాకట్టు పెడతాడు. వాడి స్వార్థానికి వాడిలో అసురగుణం ఉంటే, స్వార్థం, దర్పం ఇట్లాంటివన్నీ ఉన్నవాడు ఏమైనా చేయడానికి సిద్ధమే. అందుకే కదా రావణాసురుడు, ఈ రాక్షసులు వీళ్ళందరిని ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టలే, మనుషులే గుణాల వలన అట్లయినారు. తర్వాత అజ్ఞానం, వీళ్ళకేముంటుంది అసురగుణంలో? అజ్ఞానం అంటే మిథ్యా ప్రత్యయ, ఫాల్స్ థాట్స్. ఏ ఆలోచనలు వచ్చినా కూడా అన్నీ అజ్ఞానంతో కూడినవే అయి ఉంటాయి. ధర్మ అధర్మ వివేక సత్య అనృత వివేకం లేకపోవడమే అజ్ఞానం. అందుకనే గురువులంటే మహాత్ములంటే ముందు వినయం భక్తిగా నమస్కారం చేయడం నేర్చుకోవాలి. అక్కడే స్టార్ట్ అవుతుంది నీ యొక్క లెర్నింగ్. పిల్లలకి అమ్మ నాన్న చెప్పారు నమస్కారం చేయరా, 10 సార్లు అడిగితే కానీ చేయడు వాడు. అది సహజంగా వచ్చేసేయాలి వాళ్ళకి. సహజంగా రావాలంటే తల్లిదండ్రుల బిహేవియర్లో ఉంటుంది అది. ఎప్పుడైతే తల్లిదండ్రులు డబ్బు 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 అని పరిగెడుతుంటారో వాళ్ళు డబ్బు డబ్బు అని, నువ్వు 10 సార్లు అంటే వాడు 100 సార్లు అంటాడు. రేపు బంగారం ఇల్లు వాకిలి కారు ఇవే మాట్లాడుతున్నావు అనుకో, వాళ్ళు అదే మాట్లాడతారు. కనుక తల్లి తండ్రి నిరాడంబరంగా జీవించడం, విలువలతో జీవించడం, విలువల గురించే మాట్లాడటం, విలువల గురించే చెప్పడం. అందుకని పిల్లలకి ఉగ్గుపాలతో ఎక్కడ పిల్లల్ని చూసినా వాడికి మంచి నేర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అతిగా చెప్పకూడదు, పోయి ఒకసారి చెప్పడం కాదు, జీవిస్తూ ఉంటేనే మన బిహేవియర్ల వలనే వాడికి తెలిసిపోతుంది. కనుక వీళ్ళకి అసురి సంపత్తి వాళ్ళకి ఉండవు. అభిజాతస్యే భారత ఆసురీం సంపదం, పుట్టుకతోనే వస్తాయి ఈ గుణాలన్నీ వీళ్ళకి. వీళ్ళందరికీ పుట్టుకతోనే దర్పం క్రోధం ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చే గుణాలు వీళ్ళకి. ఇప్పుడు అర్జునుడికి సందేహం, నేను పుట్టుకతో దైవీ గుణాలతో పుట్టానా అసురి గుణాలతో పుట్టానా అన్నాడు అని సందేహం వస్తుంది. అర్జునుడు ఫీల్ కాకూడదు కదా, అందుకని కృష్ణ పరమాత్మ డోంట్ వరీ నువ్వు దైవీ గుణాలతో పుట్టావు అని ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు కృష్ణ పరమాత్మ 5వ శ్లోకంలో చూస్తాం. ఇప్పుడు ఈ దైవీ గుణాలు సంక్షేపంగా చెప్పారు, ఆసురీ గుణాలు సారీ దైవీ గుణాలు 3 శ్లోకాల్లో చెప్పారు, ఆసురీ గుణాలు 1 శ్లోకంలో చెప్పారు. సరే అవి ఉంటే ఏమిటి ఫలం, ఈ అసురీ గుణాలు ఉంటే ఏమిటి ఫలం అని చెప్తున్నారు. ఇప్పుడు దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ దైవీ సంపత్. దైవీ గుణములు ఉంటే విమోక్షాయ, అని చెప్పవచ్చు అంటున్నారు అర్జున కృష్ణ పరమాత్మ మత అన్నాడు. అది నా అభిప్రాయం. దైవీ సంపత్తి ఉంటే వాడు మోక్షం పొందాడని ఇంకా వాడికి సర్టిఫికేట్ ఇవ్వచ్చు, అది ఇంకంతే, దానికి ఇంకేం సందేహం అక్కర్లేదు. విమోక్షాయ మత ఆసురీ సంపత్ విమోక్షాయ అంటే సంసార బంధనాత్ విమోక్షాయ, సంసార బంధం నుంచి ముక్తులవుతారు. మనుష్యులే దేవాహ దైత్యాహ అని, దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు, అతిథికి పుట్టిన వాళ్ళు ఆదిత్యులు, వాళ్ళని దేవతాస్ అంటారు. ఈ దితికి పుట్టిన వాళ్ళే దైత్యుల్లోనే 2 రకాలు, అసురులు రాక్షసులు, అందులోనే కేటగిరీ అసురులు రాక్షసులు. ఏమిటండి అసురులకి రాక్షసులకి తేడా అంటే, 2 గుణాలు ఉన్నాయి కదా, అసురులు తమో గుణం ప్రధానులు, రాక్షసులు రజోగుణం ప్రధానులు. అది అప్పుడు దేవతలు దైవీ గుణం ఉన్నవాళ్ళు సత్వగుణం పారిశేష న్యాయన, ఈ 2 గుణాలు ఇటు పోయినాయి అనుకోండి, దైవీ గుణం ఉన్నవాళ్ళకి సత్వగుణం అని అర్థం. ఇప్పుడు రాక్షసులు అసురులు అంటే ఎక్కడో ఉండరండి, మన చుట్టుపక్కలలోనే లేకపోతే మనలోనే కూడా ఉంటారు. రజోగుణం ఉంది అనుకోండి, రజో రాగాత్మకం విద్ధి అన్నారు, నిద్ర ఆలస్యం తమో గుణం, అవి ఉన్నాయనుకోండి ఎక్కడుంటాడు అసురుడు రాక్షసుడు? ఇక్కడే ఉంటాడు. మనం ఏదో పాపం వాళ్ళంతా అసురుగుణం అండి ఇట్లా చూపిస్తాం బయట, బయట ఎవరిలోనూ చూస్తుంటాం మనం, ఇది మన వీక్నెస్. గుర్తుకొస్తుంటారు మనకు వాడికి తమో గుణం ఎక్కువ, వీడికి రజోగుణం ఎక్కువ, వాడు వీడు వద్దండి మనకు, ఎవరికి ఉన్నదో లేదో వద్దు మనకు, మనస్సు దాంట్లో నీకు వెళ్ళని వద్దు. మనలో ఈ గుణాలు దైత్య గుణం అసురుగుణం రాక్షస గుణం లేకుండా సత్వగుణానికి వెళ్ళేటట్లుగా నన్ను అనుగ్రహించిన ఆయన అని ప్రార్థించాలి. తెలిస్తే కదా ముందు ఏమండి ఏది అని తెలిస్తే కదా, ఇది అసురగుణం ఇది రాక్షస గుణం ఇది సత్వగుణం తెలిస్తే కదా, దైవీ గుణాన్ని తెలిస్తే కదా ప్రయత్నం చేస్తాం, తెలియకుండా ఏం చేస్తాం? అందుకని తెలుసుకోవాలి. ఎందుకంటే రజోగుణం తమో గుణంలో కూడా ఒక్కొక్కసారి బాగా ఆనందంగా ఉంటారు వాళ్ళు, ఎందుకంటే ఎవరి పిచ్చికి వాళ్ళ ఆనందం అన్నట్లు గురిగించా దాని కింద నలుపు ఉంటుంది చూసారా, దానికి తెలియదు నేను ఎర్రగా ఉన్నాను అనుకుంటుంది గురిగింజ, దాని కింద నలుపు ఉంటుంది దానికి తెలియదు ఆ నలుపు. అలాగే ప్రతి మనిషిలో కూడా ఒక గుణం ఏదైనా ఒకవేళ ఉంటే తప్పకుండా ఉంటుంది. తమో గుణం వలన రజోగుణం వలన ఎటువంటి అసుర రాక్షస గుణాలు ఉంటే వాటిని వెంటనే స్నాప్ చేయాలి. చెయ్యలేదంటారా అవి మనల్ని తినేస్తాయి. ఎలా తింటాయండి మనల్ని అన్నాడు, ఏమి లేదు నీకు శాంతి లేకుండా చేస్తాయి, నీకు నిద్ర లేకుండా చేస్తాయి. ఎప్పుడు అంటారు, ఎప్పుడో చేస్తాయి, ఒకరోజు తిన్నది జీర్ణం కాకుండా చేస్తాయి, అట్లా చేస్తాయండి అన్నాడు. అవును తప్పకుండా చేస్తాయి, దాంట్లో సందేహమే లేదు, అవి కనపడకుండా చేస్తాయి. మోసం చేయడంలో దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఎవరు? కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహా అశనః మహాపాప్మ విద్ధి ఏనం వైరిణం ఇది. నీ శత్రువులుగా తెలుసుకో అన్నాడు. ఎవరు ఆయన? ఆయన అంటూనే ఉంటాడు కృష్ణ పరమాత్మ, నీ శత్రువులన్నింటినీ మనం మాత్రం వాడిని కౌగిలించుకుంటాం. ఏమిటి కామం? కోరిక, అది కావాలి ఇది కావాలి, వాటి కోసం తపిస్తాం, వాటి కోసం కోపం తెచ్చుకుంటాం. ఆయన పాటికి ఆయన చెప్పేశాడు ఏమని, వాడిద్దరు శత్రువులు అన్నాడు. మనం వదిలిపెడితేగా ఆ శత్రువుల్ని? నాకు వదిలిపెట్టాలనే ఉందండి, కానీ అవి నన్ను వదిలిపెట్టాలి, అవి నన్ను వదిలిపెట్టడం లేదన్నాడు. అవి నన్ను వదిలిపెట్టలేనంతగా కౌగిలించుకున్నాను వాటిని నేను. అవునా? వదిలిపెట్టాలన్నా కూడా ఇప్పుడెక్కడ వదిలిపెడతావు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉంటే నీతో పాటు, నువ్వు వదిలిపెడితే నేను ఎక్కడికి పోతానని చెప్పి గట్టిగా పట్టుకుంటావు. అందుకనే అవి మనల్ని గట్టిగా పట్టుకున్నప్పుడు మనం గురువు కాళ్ళను పట్టుకోవాలి. గురువు వీళ్ళకి కింద పడేస్తారని చెప్పి ఆయన శాస్త్రం కాళ్ళు పట్టుకుంటారు గురువు గారు. కామక్రోధాలున్న శిష్యుడు గురువును పట్టుకున్నాడండి వాటి నుంచి తప్పించుకోవడానికి. ఇప్పుడు ఈయన గురువుతో సహా లాగేసినాయి అనుకోండి అవి, ఏమవుతుంది? గురువు గతి కూడా అధో గతి. అందుకని గురువు ఏం చేయాలి? జాగ్రత్తగా శాస్త్రాన్ని పట్టుకోవాలి. శాస్త్రాన్ని ఎవరు లాగలేరు బయటికి కిందికి. అందుకని మన శాస్త్రాన్ని పట్టుకున్న గురువును పట్టుకోవాలి. అర్థమైందే? శాస్త్రాన్ని పట్టుకొని గురువును పట్టుకుంటే ఏమవుతుంది? గురువు పడతాడు క్రింద. చూస్తున్నాం కదా లోకంలో ఎక్కడెక్కడైతే గురువులు పడుతున్నారో వాళ్ళందరూ శాస్త్రాన్ని వదిలిపెట్టిన గురువులండి. ఎవరైతే గురువులు అనుకుంటున్నారో, పెద్ద పెద్ద మ్యాన్షన్స్ కట్టి భూలోకం ఇంద్రలోకంలాగా కట్టి అందులో వెలిగి ఏమవుతుంది చివరికన్నాడు? అందరూ కుటీరాల్లో ఉండి మన మహర్షులు కుటీరాల్లో ఉండి పూరి గుడిసెలో ఉండి శాస్త్రాన్ని అధ్యయనం చేసి వందల మందికి చెప్పారు ఆధ్యాత్మిక గురువులని చెప్పి. అసలు విద్య లేకుండా చేస్తే ఏమవుతున్నది? వాళ్ళు పతనం అవుతున్నారు, సమాజంలో ఉన్నవాళ్ళు పతనం అవుతున్నారు ఆధ్యాత్మికంగా. కనుక శాస్త్రమే రక్ష అన్నారు. భగవద్గీతే రక్ష. బోధ లేని, బోధ చెయ్యని గురువు ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండలేడు. అటువంటి గురువు ఎప్పుడు శిష్యుణ్ణి రక్షించలేడు. సమాజం ముందుకు వెళ్ళాలంటే శాస్త్రమే, శాస్త్రమే అస్త్రం అన్నారు. మన ఆయుధం ఏంటి ఇప్పుడు? శాస్త్రం. అందుకని శాస్త్రం ఉన్న గురువు, మన చేతిలో శాస్త్రం ఉండాలి ఎప్పుడు, లేకపోతే పడిపోతాం. ఎప్పుడైనా పడిపోతాం, ఈజీగా పడిపోతాం. విమోక్షాయ, అందుకని ఇంత చెప్తున్నా, దైవీ సంపత్ విమోక్షాయ అర్జున, ఆసురీం సంపద నిబంధాయ, బంధిస్తుంది మనిషిని. ఏమిటండి మనిషి ప్రకృతి? సహజంగా కామం, క్రోధం, ఈర్ష, అసూయ ఇవన్నీ చేరినాయంటే మనసులో నిబంధాయ, నిన్ను బంధించేస్తాయి. అవి సుఖశాంతి లేకుండా చేస్తాయి. చరిత్రహీనుడు అవుతావు, చరిత్రహీనుణ్ణి చేస్తాయి అవి. కనుక మనిషి ప్రతి క్షణం జాగరూకుడై ఉండాలి. వాచ్ డాగ్ అంటారు, చూసారా? వాచ్ డాగ్ అంటే ఏమిటి? వాచ్ టైం పీసా, వాచ్ డాగ్. ఆ డాగ్ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటుంది. అట్లుండాలి మనం కూడా వాచ్ డాగ్ లాగా. ఎవరిని వాచ్ చేయాలి మనం? ఎవరిని వాచ్ చేయద్దు, మన మనస్సుని మనం వాచ్ చేసుకోవాలి. మన మనస్సుని మనం గమనిస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు అన్నాడు? ఉదయం సాయంత్రం అండి అన్నాడు. 24 అవర్స్, గాఢ నిద్రలో తప్ప, ప్రతి క్షణం. అలా చేయకపోతే నిబంధాయ, బంధింపబడతాం, నష్టపోతాం. కనుక హే అర్జున, మా శుచ, నువ్వు దిగులు పడద్దు. మా శుచ, నువ్వు దిగులు పడద్దు నాయన. ఎందుకంటే నువ్వు దైవీ సంపదం అభిజాత అసి, నువ్వు దైవీ సంపత్తుతో పుట్టావు అన్నాడు. అది ఏమిటి దానికంటే? లేకపోతే కృష్ణుడు ఎందుకు బోధిస్తాడండి అర్జునుడికి? దైవీ సంపత్తుతో పుట్టావు కనుక నువ్వు భగవద్గీత వినడానికి అర్హుడివి. అందుకే నీకు చెప్తున్నాను. ఏమండి, మిగతా పాండవులు నలుగురు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? పోనీ ఆ నలుగురిని కూడా పిలిచి చెప్పచ్చు కదా, కనీసం 5 మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, అక్కడే ఉన్నారు కదా యుద్ధరంగంలోనే. అర్జునుడికి చెప్తున్నారు, రండి రండి మీరు కూడా భగవద్గీత వినండి. ఒక్క మాట అంటే పరిగెత్తుకొచ్చేవాళ్ళు వాళ్ళు. ఆ మాట అనొచ్చుగా కృష్ణ పరమాత్మ అని మనకు దోస్తుంది. కృష్ణ పరమాత్మకి అనిపించలేదా? పోనీ అర్జునుడు అన్న పిలవచ్చుగా, నాకు కృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు, మీరందరూ వచ్చి వినండి అని చెప్పి అర్జునుడు అన్న పిలిచాడా? పిలవలే. ఎందుకు పిలవలేదండి అని చెప్పి నన్ను అడగండి, మీరు కృష్ణ పరమాత్మని అడగండి. నేను అడుగుతున్నా ఎందుకు పిలవలేదండి. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు, అన్నం పెట్టమ్మా అంటాడు పిల్లవాడు వచ్చి, వాడికి పెడుతుందమ్మా, అడిగిన వాడికే పెడుతుంది, ఆకలిన వాడికే కదా అన్నం పెట్టాలి. అర్జునుడు అడిగాడు. చాలామందికి ఇది ప్రశ్న అండి, భగవద్గీత చదువుతారో చదవరో కానీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎందుకు చెప్పాడు? అర్జునుడికి ఎందుకు చెప్పాడు, అది ఎందుకు నీకు ఆ సంగతి? భగవద్గీతలో ఏం చెప్పాడు అది చదవచ్చు కదా. ఆహా, అది కాదు, నాకు ఫస్ట్ ఇది కావాలి. ఏది కావాలి? అర్జునుడికే ఎందుకు చెప్పాడు? పెద్ద ఇంటెలిజెంట్ అనుకుంటాడు ఆయన. ఈ ప్రశ్న అడిగి ఎవరిని? మమ్మల్ని అడుగుతారు. పెద్ద ఇంటెలిజెంట్ ప్రశ్న అనుకుంటారు. ఏమండి, అసలు అర్జునుడికి మాత్రం ఎందుకు చెప్పాడు కృష్ణ పరమాత్మ? అసలు ఫస్ట్ క్లాసుకు రా నువ్వు, క్లాసుకు రా, నాకు ఈ విషయం చెప్పండి అన్నాడు. ఇంటెలిజెన్స్ అనుకుంటారు వాళ్ళు. కనుక ఎవరు ఎందుకు ఎప్పుడు ఎక్కడ చెప్పారు మనకు అవసరం లేదండి, ఏం చెప్పారు కావాలి మనకు. కృష్ణుడు ఏం చెప్పారో చెప్పండి అని అడగచ్చుగా. అర్జునుడికి ఎందుకు చెప్పాడా, నీకెందుకు, ఇవన్నీ క్యూరియాసిటీ, అనవసరమైనటువంటి అనింటెలిజెంట్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారు చాలామంది. చాలామంది ఇంటెలిజెంట్ అనుకుంటుంటారు. ఈ రామాయణంలో, భారతంలో, భాగవతంలో చాలా ఫ్రిక్షన్స్ ఉంటాయి కదండి, ఆ కోతులు ఏమిటి, అది కట్టడం ఏమిటి, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. అసలు రామాయణంలో తెలుసుకోవలసినటువంటి మెసేజ్ ఏమిటని ఎవడు అడగడండి. ఆ కోతులు ఎక్కడైనా కడతాయా ఏమిటి, కోతులు ఎక్కడైనా సహాయం చేస్తాయా ఏమిటి, అయినా లంక ఎగిరిపోతాడా ఏమిటి అంటే బాగుపడే కాలం లేదు అంతే, ఇంకా టైం ఏమిటి అయిపోయింది, బాగుపడే కాలం ఉండి ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేయడండి. ఆ సీతమ్మవారిని ఎందుకు అడవులకు పంపించాడు రాముడు, అందుకని నాకు ఇష్టం లేదన్నాడు. ఆయన ఎందుకు పంపించాడు, ఆయన్ని పోయి రాముల వారిని అడుగు. ఇట్లాంటివన్నీ అడుగుతూ కాలం వెళ్ళబూచుతూ ఉంటారండి చాలామంది. ఇట్లాంటివన్నీ ప్రశ్నలు అడగడానికే రామాయణం వచ్చింది, భారతం వచ్చింది. కనుక వాటిట్లా చెప్పిన హంసలాగా ఉండాలి. హంస ఏం చేస్తుందండి, పాలన తీసుకుంటుంది, నీళ్ళు వదిలిపెడుతుంది. ఏమైనా ఒకవేళ నాకు తెలియని అర్థం కానివి ఏమైనా ఉంటే నాకు అవసరం లేదు, అది ఎప్పుడు ఏ సంవత్సరం ఎక్కడ ఇట్లాంటి లక్ష ప్రశ్నలు వేస్తాడు. చెప్పిన విషయాన్ని మాత్రం, సందేశాన్ని మాత్రం కొంచెం కూడా వీ బిట్టు కూడా తీసుకోడండి, ఎందుకంటే పర్వర్షన్, పర్వర్షన్ సాల్ మోస్ట్ అన్వర్ది ప్రాకృత పురుష అని అర్థం అన్నమాట. అందుకని ఎవరైనా రామాయణం గురించి, భారతం గురించి ఒక్క ప్రశ్న విరుద్ధంగా మాట్లాడినా కూడా వాళ్ళు దే ఆర్ మోస్ట్ వీడ్స్ లైక్ అనమాట, కలుపు మొక్కలు లాంటి వాళ్ళు సమాజానికి, కలుపు మొక్కలే. దాంట్లో ఉన్నటువంటి మెసేజ్ని తీసుకోవాల్సిన శక్తి నీకు లేదు, యు ఆర్ నాట్ ఏ హంస. అందుకే సాధు మహాత్ములకి పరమహంస అని ఎందుకు పెట్టారు, వాళ్ళకి తెలుసు శాస్త్రంలో ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి వాళ్ళకి తెలుసు, ఏం వదిలిపెట్టాలో కూడా వాళ్ళకి తెలుసు. అందుకని వాడని అనుసరించు నువ్వు. మనకేమిటంటే బుద్ధి వెర్రితలలు వేస్తున్నది ఇప్పుడు ఈ రోజుల్లో. ఆ బుద్ధి వెర్రితలలు వేస్తే ఎవరికి నష్టం, కొండకు పోయి కొట్టుకున్నది ఎలుక, ఎలుక కొండకు పోయి ఢీ కొట్టుకుంటే పక్షి ఎగురుతూ ఎరుకుతూ ఈ కొండ నాకు అడ్డం వస్తుందని చెప్పి కొట్టుకున్నది అనుకోండి, కొండకేంటి ఏమవుతుంది, పక్షే పడిపోతుంది. నువ్వు కూడా ఒక పక్షి లాంటి వాడివి. రామాయణం, భారతం, భాగవతాలు ఈ సమాజానికి ఇచ్చినటువంటి వరాలు, వ్యాసభగవన్ వాడు సమర్పించినటువంటివి, అవి పర్వతం, మహాపర్వతం లాంటివి. వాటి ముందు నీ తోక ఆడించాలని చెప్పి ప్రయత్నం చేయవాడు. అర్థమైందా, ఎందుకంటే ప్రజలలో, యంగ్స్టర్స్లో వీటి మీద ఒక దురభిప్రాయం ఏర్పడుస్తున్నారు వాళ్ళు, వాళ్ళ వెర్రితలల వలన. వెర్రి ఆలోచన, వెర్రితల అంటే వెర్రి ఆలోచన అండి, వెర్రితల అనేది ఏం లేదు, వెర్రి ఆలోచనల వలన. ఈ తెలిసి తెలియని యువత ఉన్నారు చూసారు, యువకులు, వీళ్ళందరూ పాపం వాళ్ళు చెప్పింది సత్యం అనుకుంటున్నారు, ఎంత నష్టపోతున్నారు వాళ్ళు. కనుక మనకు సరైన విధంగా చెప్పి మనల్ని మార్గదర్శనం చేసేవాళ్ళు లేకపోతే సమాజం నష్టపోతుంది. మన పిల్లలే సమాజంలోకి వెళ్తారు, బయటికి వెళ్తారు, ఏదో వింటారు, ఇంకా వాళ్ళని మార్చడం కష్టం మనం. సారీ, హే అర్జున, మా సుచ, నువ్వేం దిగులు పడద్దు నాయన, నువ్వు పుట్టుకతోనే దైవీ సంపదతో పుట్టావు కాబట్టి నీకు తప్పకుండా మోక్షం లభిస్తుంది అన్నాడు. ఇప్పుడు అర్జునుడికి చాలా సంతోషం, ఆహా నేను దైవీ సంపదతో పుట్టాను, ఇంకా నాకు బాధే లేదు అన్నాడు. సరే, ఆసురీ సంపత్తి గురించి చెప్తాను విను, ఏం ఉండకూడదు మనిషి దగ్గర. ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థమే శృణు అస్మిన్ లోకే ఈ లోకమునందు ఈ భూలోకమునందు ద్వౌభూత సర్గౌ రెండు విధములైనటువంటి మనుష్యులు జన్మించారు. మనుష్యాణం మనుష్య అధికారత్వాత్ మనుష్యులని చెప్తున్నారు అక్కడ. భూత అంటే మనుష్యులు, ఎందుకంటే పక్షులు పశువులన్నీ ఉంటాయా, ఇవన్నీ వాటికి అవసరం లేదు కదా, అవి వాటికి యాంత్రికంగా జీవిస్తుంటాయి, అవి వాటికి ఆహా ఆకలైనప్పుడు తింటాయి, నిద్రపోతే అంతే, ఇంకా వాటికి సిక్స్త్ సెన్స్ లేదు కాబట్టి. కనుక ఈ మానవులు రెండు విధాలుగా దైవ ఆసుర ఏవ దైవం ఆసురం అని రెండు విధాలుగా ఉన్నారు. దైవ గుణం ఉన్నవాళ్ళు ఆసుర గుణం ఉన్నవాళ్ళు రెండు విధాలుగా విభజింపబడ్డారు అర్జున. దైవ ప్రోక్త దైవీ గుణాలు ఉన్నవాళ్ళ గురించి చెప్పాను, కానీ విస్తరశ అది చెప్పాను, కానీ ఇది విస్తారంగా చెప్పలేదు. కనుక ఆసురం మే శృణు, ఇప్పుడు అసుర గుణాల గురించి నువ్వు విస్తారంగా నా వలన నా దగ్గర నుంచి వినవలసినది. ఎందుకయ్యా అంటే వదిలిపెట్టడానికి అని తెలుసుకోవాలి, అది విషయం. వచ్చే వారం చూస్తాం ఏమిటి ఆసుర గుణాలని. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.